സദാശിവ സമാരംഭാം ശങ്കരാചാര്യ മധ്യമാം അസ്മദാചാര്യ പര്യന്താം വന്ദേ ഗുരു പരമ്പരാം.
രണ്ടാം അധ്യായം 66 ശ്ലോകം.
നാസ്തി ബുദ്ധിരയുക്തസ്യ ന ചായുക്തസ്യ ഭാവന ന ച ഭാവയത ശാന്തിഃ. അശാന്തസ്യ കുതഃ സുഖം.
యాభై ఐదవ శ్లోకం నుంచి 57వ శ్లోకం వరకు స్థిత ప్రజ్ఞ లక్షణాలు గురించి చెప్పారు కృష్ణ పరమాత్మ. యాని స్థిత ప్రజ్ఞ లక్షణాన్ని, ఏ లక్షణాలైతే స్థిత ప్రజ్ఞుడికి సహజంగా స్వాభావికంగా ఉంటాయో అవి ముముక్షువుకి సాధనాలుగా తీసుకోవాలి. సాధకుడికి, ముముక్షువుకి అవన్నీ సాధనాలు. అవి ఎట్లా సాధనాలుగా తీసుకోవాలి ఆ లక్షణాలు అనే విషయాన్ని 58 నుంచి 68వ శ్లోకం వరకు చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. కనుక ముముక్షుడికి సాధనాలు ఏమిటి అంటే స్థితప్రజ్ఞుడి లక్షణాలు మనకు సాధనాలు. కనుక స్థితప్రజ్ఞుడి గురించి తెలుసుకోవాలి. మనం తెలుసుకున్న తర్వాత అవి మనం ఎలా జీవితంలోకి అన్వయించుకోవాలి, సాధన చేయాలి అని తెలుసుకోవాలి. 68 తర్వాత మళ్ళీ 69 నుంచి చివరి వరకు స్థితప్రజ్ఞుడి లక్షణాలకు వస్తారు. మళ్ళీ ఈ విధంగా స్థితప్రజ్ఞుడు ఉంటాడు, అతని యొక్క దృక్పథం ఇలా ఉంటుంది అనే విషయాన్ని మళ్ళీ చెప్పబోతున్నారు 69 నుంచి. ఇప్పుడు మనం 66 వరకు చూసాం స్థితప్రజ్ఞుడికి ఏమి లక్షణాలు చెప్పారో అవి సాధనాలుగా చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. 68 వరకు, 66లో కూడా సాధనాలే చెప్పారు. క్రిందటి వారం చూసాం అయుక్తస్య న భావన అస్తి న బుద్ధి అస్తి. అయుక్తస్య అంటే ఎవరు అంటే ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం లేనటువంటి వ్యక్తి అని చెప్పాను. క్షమ దమ లేనటువంటి వాడు అని అర్థం. క్షమం అంటే మనోనిగ్రహం, దమ అంటే ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియాలు అంటే కళ్ళు, ముక్కు, చెవులు. ఈ శబ్దం వింటాం, రూపాలు చూస్తాం, వాసన చూస్తాం, రుచి చూస్తాం, ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు. ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా ఎవరైతే నియమిస్తారో, నియమనం చేస్తారో, నిగ్రహిస్తారో వాళ్ళు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళు అంటాం. తత్వబోధ భాషలో చెప్పాలంటే దమ అన్నారు. ఈ శమ దమాలు ఎవరికైతే ఉంటాయో ఆ వ్యక్తిని యుక్త పురుష అన్నారు కృష్ణ పరమాత్మ. ఇక్కడ అవి లేని వాడిని ఏమంటారు? నా యుక్త అయుక్త అయుక్తస్య ఇంద్రియ మనోనిగ్రహములు లేనటువంటి అయుక్తస్య బుద్ధి న అస్తి. అతనికి ఆత్మానాత్మ వివేకము కలుగదు. బుద్ధి నాస్తి అంటే ఏమిటి? వాడికి బుద్ధి లేదని అర్థమా? బుద్ధి ఉన్నది కానీ సరి అయిన బుద్ధి లేదు. ఆత్మ అనాత్మ వివేక రూప బుద్ధి లేదు, ఉండదు అన్నారు. న భావన చ అస్తి. భావన అంటే ఆత్మజ్ఞాన, ఆత్మజ్ఞానమునందు ప్రీతి. భావన ఇంద్రియ నిగ్రహం లేని వాడికి వివేకం ఉండదు. ఆత్మ అనాత్మ యందు వివేకం ఉండదు. అట్లా వివేకము లేని వాడికి మోక్షం పొందాలి అనేటటువంటి ఇచ్ఛ కూడా కలగదు. శ్రవణం చెయ్యాలి, మననం చెయ్యాలి, శాస్త్రం చదవాలి, గురువు దగ్గరికి వెళ్ళి అనేది భావన. ఇక్కడ భావన అంటే శ్రవణ మనన నిధిధ్యాసన రూప భావన అని అర్థం. శాస్త్రమునందు ప్రీతి, ఆత్మ జ్ఞానమునందు ప్రీతి, ఆత్మధ్యానం అంటాం దీన్ని. ఇంగ్లీష్ లో వేదాంతిక్ మెడిటేషన్ అని చెప్పాను. ఆత్మధ్యానం కుదరదు కదా, ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం లేని వాడికి జ్ఞాన యోగ్యత లేదు, జ్ఞాన యోగ్యత లేని వాడికి శాస్త్ర ప్రాప్తి ఉండదు, శాస్త్ర ప్రాప్తి లేని వాడికి జ్ఞానం రాదు, జ్ఞానం రాని వానికి శ్రవణమే చెయ్యని వానికి నిధిధ్యాసనం ఎక్కడ ఉంటుంది? భావన న అస్తి. కనుక నిధిధ్యాసనం చెయ్యాలి అంటే శ్రవణం చెయ్యాలి, శ్రవణం చెయ్యాలి అంటే శాస్త్రం చదవాలి, శాస్త్రం చదవాలి అంటే ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం కావాలి. ఇంద్రియ మనోనిగ్రహం లేని వాడికి శాస్త్రం వంటబట్టదు, శాస్త్రం చదవలేడు, నిరుధ్యాసనము ఉండదు అతనికి అని చెప్తున్నారు. భావన న అస్తి. అందుకని ఒక విద్యార్థి, ఏ విద్యార్థికైనా, ఏ శాస్త్రం చదివేవాడికైనా ఏ అర్హతలు ఉండాలి అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. వేదాంతం చదువుకునే వాళ్లకు కూడా వర్తిస్తాయి. వేద అధ్యయనం చేసే వాళ్ళకి, మిగతా శాస్త్రాలు చదివే వాళ్ళకి కూడా, కాలేజీ పిల్లలకు కూడా, స్కూల్ పిల్లలకు కూడా ఏ లక్షణాలు ఉండాలి, ఎట్లా ఉండాలి అని చెప్పింది శాస్త్రం. వేదాంతం చదువుకునే వాళ్ళకు కూడా అవి వర్తిస్తాయి కదా, కనుక మనం కూడా తెలుసుకోవాలి. ఏమిటి అంటే 5 లక్షణాలు చెప్పారు అందులో. కాకదృష్టి, భక ధ్యానం, శ్వాన నిద్ర, తథైవ చ. మొదటిది ఏమిటి లక్షణం అంటే, విద్యార్థి లక్షణం కాకదృష్టి. కాకి దృష్టి చాలా సూక్ష్మంగా ఉంటుందట. మనం ఇక్కడ అన్నం పెడితే ఎక్కడి నుంచో చూస్తుంది, వస్తుంది కాకదృష్టి. కాకదృష్టి లేక గ్రద్ద కూడా తీసుకోవచ్చు. పక్షుల్లో గ్రద్ద, కాకి ఇవన్నీ కూడా. కాకి 2 కళ్ళతో చూస్తుంది విడివిడిగా, ఇటు చూస్తుంది అటు చూస్తుంది. గ్రద్ద కూడా పై నుంచి చూడండి, ఎక్కడున్న ఎలుక పిల్లని, కోడి పిల్లని పట్టుకుంటుంది వచ్చి కొన్ని మైళ్ళ దూరం నుంచి. ఎంత పవర్ఫుల్ దాని దృష్టి, మనకు పక్కనున్నదే కనపడదు. తట్టుకుంటూ పోతాం, నెట్టుకుంటూ పోతాం మనం. కానీ అక్కడి నుంచి చూసి అది వచ్చి పట్టుకుంటుంది. అట్లా ఉండాలి దృష్టి. కాక దృష్టి అంటే విద్యార్థికి ఎట్లుండాలి? కాక దృష్టిలాగా ఉండాలి అన్నాడు. 2వది ఏంటి? బక ధ్యానం. బక అంటే కొంగ. కొంగ నీటిలో నుంచొని చేపను పట్టుకోవడానికి ఒంటికాల మీద నుంచొని ధ్యానం చేస్తూ ఉంటుంది. కన్ను మూసుకుంటుంది, హాఫ్ మూసుకుంటుంది అట్లా. కళ్ళు మూసుకున్నట్లే ఉంటుంది, మూసుకోదు. ధ్యానం చేసేటప్పుడు కూడా మనం కళ్ళు ఎట్లా మూసుకుంటాం? సగం మూసుకుంటాం. అలా సగం మూసుకుంటుంది, అది ఒంటికాల మీద నుంచుంటుంది, కదలకుండా నూల్చుంటుంది. బక ధ్యానం చేస్తున్నదా అనిపిస్తుంది మనకు. దాని పని ఏమిటి తెలుసా? ధ్యానం చేయడం. ఎప్పుడు చేప పిల్ల వస్తుందో పట్టుకుందామని చూస్తుంది, టక్కున పట్టేస్తుంది. ఎంత అటెన్షన్గా ఉంటుందో, అట్లా ఇట్లా కదిలిందంటే చేప ఆ పక్కకి రాదు. అందుకని ఇక్కడ ఎవరు లేరు అనిపించేంత విధంగా కొంగ నుంచుంటుంది అక్కడ. అప్పుడు చేప పిల్ల ఆహా ఇక్కడ ఎవరు లేరులే అని చెప్పి వస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది? ఆ కొంగ ముక్కుతో ఆ చేపను పట్టేస్తుంది. అది బక ధ్యానం అంటే అటెన్షన్ అన్నమాట, ఏకాగ్రత. ఎంత ఏకాగ్రతతో ఉంటే చేప పిల్ల ఎంత ఫాస్ట్గా త్వర త్వరగా నీళ్ళలో కదులుతుందో మనకు తెలుసు కదా. చేప చిన్నగా పోతుందా, ఇట్లా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అది అట్లా వెళ్ళి చేప పిల్లని పట్టడం ఎంత కష్టం అంటే, బక ఎంత కొంగ, ఎంత బక అంటే కొంగ ఎంత ఏకాగ్రతతో ఉన్నదో చూస్తారా, అంత ఏకాగ్రత కావాలి మనకు. బక ధ్యానం. తర్వాత నిద్ర, శ్వాన నిద్ర. కుక్క, శ్వాన అంటే కుక్క. కుక్క కొంచెంసేపే నిద్రపోతుంది, అతిగా నిద్రపోదు, వెంటనే వెడుకు వస్తుంది దానికి. ఎంత శబ్దమైనా సరే, చిటుక్కు చీమ చిటుక్కుమన్నా సరే లేస్తుంది. మనమైతే కాలింగ్ బెల్ కొట్టినా కూడా లేవరు, కొంతమంది పిలిచినా కూడా లేవరు. మొద్దు నిద్ర అంటారు చూసారా, మొద్దు నిద్రపోయే వాడికి శాస్త్రం వంటబట్టదు. కుంభకర్ణుడిలాగానో నిద్రపోతుంటారు కొంతమంది, భీముడిలాగానో. వీళ్ళు నిద్రపోయే వాళ్ళకి శాస్త్రం అంట పట్టదు. కనుక నిద్ర కొంచెం పోవాలంటే మెలకువతో ఉండాలి, ఎప్పుడు జాగరూకతో ఉండాలి అని అర్థం. శ్వాన నిద్ర, అధిక నిద్ర పోకూడదు. పాకదృష్టి, భతధ్యానం, శ్వాన నిద్ర తథైవచ మొదటి లైన్ అయిపోయింది. రెండవ లైన్లో అల్పాహారం జీర్ణవస్త్రం. అల్పాహార, అధికంగా తినకూడదు, కొంచెంగానే తినాలి. అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్ అని కాదు అర్థం, అల్ప ఆహారం. సగం మాత్రమే పొట్ట నింపుకోవాలి, కూరయే తశనేన అర్థం. సగం మాత్రమే మన పొట్ట ఆహారంతో నింపాలి మన పొట్టని, కూరయే తశనేన అర్థం. తృతీయం ఉదకేన, ఆ సగభాగంలో ఒక కాలు భాగం నీళ్లతో నింపాలి. తృతీయం ఉదకేన, మరి ఆ సగం ఏం చేయమంటారండి, ఇంకొక ఇడ్లీ తినమంటారా అన్నారు. కాదు, వాయో సంచరణార్థం, ఈ తిన్న అన్నం తాగిన నీళ్లు కదలడానికి అంటే జీర్ణం చేసుకోవడానికి చోటు కావాలి కదా, అందుకని ఆ కాస్త చోటు ఉంటే తిరుగుతుంది లోపల, లేకపోతే తిరగదు. ఎట్లాగైతే మనం గ్రైండర్ వేసేటప్పుడు మిక్సీ వేస్తారు కదా, పైదాకా వేస్తారా, అన్ని కొంచెం వేస్తారు. అది తిరగాలంటే ఏం చేస్తారు, కొంచెం నీళ్లు పోయాలి కదా, కొంచెం నీళ్లు పోయకపోతే తిరగదు. అందుకని కొంచెం నీళ్లు పోస్తాం. నీళ్లు పోసి కొంచెం పండ్ల బిన్ని వేసిన తర్వాత, కాయలు వేసిన తర్వాతను కాస్త ఖాళీ ఉంచుతావా లేదా, నిండా వేసి చూడండి తిరుగుతుందేమో. అది బాగా తెలుసు స్వామిని. మరి ఈ గ్రైండర్ సంగతి ఏమిటి, ఈ గ్రైండర్ మాత్రం అయ్యో వేస్ట్ అయిపోతుందేమో, అబ్బాయి తినలేదు, అమ్మాయి తినలేదు, మా వారు తినలేదు, మిగతా అది ఎంత ఏం చేయాలి, మిగతా అది వాళ్ళు తిన్న తర్వాత మిగిలింది, ఇక్కడ ఉంది కదా, దీంట్లో వేసేస్తాం. వేసే ఏం చేస్తారంటే లావై కూర్చుంటారు, తర్వాత శాస్త్రం ఉండదు, ఏముండదు, మెట్లు ఎక్కడానికి కష్టపడతారు, మేడెక్కాలా, క్లాస్కి రాలేమంటారు, మోకాళ్ళు నొప్పులు అంటారు, ఎందుకు వచ్చినాయి, ఎక్కువగా తినటం వల్ల. కనుక అల్పాహార, అతిగా తిన్న వాళ్ళకి నిద్ర వస్తుంది, నిద్ర వచ్చిన వాడికి శాస్త్రం వంట పట్టదు, డల్గా ఉంటుంది, మందంగా ఉంటుంది బుద్ధి. అందుకనే చాలా మంది శాస్త్రానికి రారు, ఎందుకో తెలుసా, కాక దృష్టి ఉండదు, బక ధ్యానము ఉండదు, శ్వాన నిద్ర ఉండదు, వాళ్ళన్నీ అతిగా నిద్రపోతారు, అతిగా తింటారు, ఒక దృష్టి కూడా పలచనగా ఉంటుంది. అల్పాహార, తర్వాత జీర్ణ వస్త్రం, ఐదో లక్షణం. కాస్ట్లీగా ఉండే డ్రెస్ వేసుకోకూడదు. జీర్ణ వస్త్రం అంటే ఏమిటి, మంచి మంచి గుడ్డలు కట్టుకోవాలి, మరీ ఎక్కువగా అతి విలువైనటువంటి వస్త్రాలు కట్టుకోకూడదు. జరీలు, రకరకాల డిజైన్లు, అందరూ మన డ్రెస్ వైపు చూసేటట్లుగా ఉండకూడదు. మన డ్రెస్ సింపుల్గా ఉండాలి. మనం డ్రెస్ కట్టుకుంటే అందరు నా వైపు చూస్తున్నారా లేదా అని అన్నట్లు ఉండకూడదు. మన డ్రెస్ చాలా సింపుల్గా ఉండాలి. అది జీర్ణ వస్త్రం అంటే అర్థం, అంటే చినిగిపోయినవని కాదు అర్థం. జీర్ణ వస్త్రం అంటే లిటరల్ మీనింగ్ చినిగిపోయినవి అంటే జీర్ణించిపోయి రంగు పోయి వెలిసిపోయి ఇంకా పాత పడిపోయిన వస్త్రం జీర్ణ వస్త్రం అంటారు. ఇక్కడ జీర్ణ వస్త్రం అంటే అట్లా అని కాదు, చక్కగా ఉతికిన వస్త్రం, మంచి వస్త్రం. మరీ అతి ఖరీదువి కొనకూడదు, మితంగా అది ఖరీదువి కాకుండా మామూలు ఖరీదులో కొనుక్కోవాలి. అతి ఖరీదుగా ఉండేవి కొనకూడదు. అలా కొంటే ఏమవుతుందంటే, అయ్యో ఇంత పెట్టి కొన్నానని చెప్పి 10 మందికి చెప్పుకుంటూ ఉంటాం, ఇంత ఖర్చు అయింది, ఇంత ఖర్చు అయింది అని. ఇదే దాని ధ్యాసే ఉంటుంది, ఆ డ్రెస్ మీదనే ఉంటుంది. లోపల బుద్ధి ఏమి ఉందో తెలియదు, డ్రెస్ మీదనే ఉంటుంది. వాళ్ళకి ఆభరణాలు వేసుకొని, ఇంతిన్ని సొమ్ములు పెట్టుకొని, ఇంతిన్ని పట్టు చీరలు, ఎప్పుడు వేషం వేసుకుంటుంటారు చూసారా, వాళ్ళకి లోపల సున్నా, లోపల సున్నా అంటే బుద్ధి తక్కువ. ఎప్పుడు పై మేకప్ల మీదనో హెయిర్ స్టైల్, డ్రెస్ స్టైల్, నెయిల్ స్టైల్ వీటి మీదనే ఉంటుంది, కానీ లోపల స్టఫ్ ఉండదు. బయట స్టఫ్ మీదనే టైం అంతా సరిపోతుంది. బయట స్టఫ్కే టైం అంతా పోతూ ఉంటే లోపల స్టఫ్ ఉందా లేదా అని చూసుకోరు కదా. అందుకనే వాళ్ళు చూడండి, ఎప్పుడు కూడా షాలో థింకర్స్ అంటాం, సూక్ష్మంగా ఆలోచించలేరు వాళ్ళు. వాళ్ళకి ఎప్పుడూ కూడా పై పైనే అందరు ఏం చీర కట్టుకున్నారా, ఇవాడు ఆవిడ ఏం కట్టుకున్నదా, ఏం సొమ్ములు పెట్టుకున్నారా, ఏం చెప్పులు వేసుకున్నారా, ఇవే చూస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళు అదే ఆలోచిస్తారు, అవతల వాళ్ళ గురించి కూడా అదే ఆలోచిస్తారు. అందుకని విద్యార్థి లక్షణం అంటే ఇది. కాక దృష్టి పక ధ్యానం క్షాన నిద్ర తథైవ చ అల్పాహార జీర్ణవస్త్రం విద్యార్థి లక్షణం. ఏవం విద్యార్థి లక్షణం, ఇది విద్యార్థి లక్షణం అన్నారు. ఏవం ఈ ఐదు విషయాలే విద్యార్థి లక్షణం. ఇప్పుడు మనకున్నాయా లేవా ఇవన్నీ చూసుకోవాలి. అతిగా తినకూడదు, ఎక్కువ నిద్రపోకూడదు, అసలు నిద్రపోకుండా ఉండకూడదు. నేను రెండింటికి లేస్తానండి, 3 గంటలకు అయితే ధ్యానం చేస్తాట, 11 ఇంటికి పడుకొని 3 గంటలకు ఎట్లా లేస్తావు? లేదులేండి, క్లాసులో నిద్రపోతా అప్పుడప్పుడు. ఏది మహావాక్యం చెప్పేటప్పుడు కరెక్ట్గా నిద్రపోతాడు. అట్లాంటి వాళ్ళకి శాస్త్రం వంట పట్టదు. అర్థమైందా? ఈ లక్షణాలు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు నా భావన చ అస్తి అయుక్తస్య. అట్లా జ్ఞానం లేని వాడికి ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం లేకపోవడం వల్ల జ్ఞాన యోగ్యత రాలేదు, జ్ఞాన యోగ్యత లేకపోవడం వల్ల శాస్త్ర యోగ్యత రాలేదు, గురుప్రాప్తి లేక, శ్రవణం లేక, నిధిధ్యాసనం లేక ఆత్మజ్ఞానం రాలేదు. అలా రానివాడికి ఏముంటుంది? శాంతి న అస్తి అభావయత న శాంతి. నిధిధ్యాసనం చెయ్యని వానికి ఆత్మధ్యానంలో తన స్వరూపాన్ని నిష్టను పొందని వాడికి శాంత న అస్తి, శాంతి నాస్తి, అంటే శాంతి లేదు. శాంతి లేకపోతే ఏమైంది? సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? కుతః సుఖం, ఇంకోటికి సుఖమే ఉంది. కుతఃసుఖం అశాంతస్య, అశాంతస్య అంటే శాంతము లేని వాడికి సుఖం ఎక్కడిదిరా నాయన అన్నాడు. కనుక సుఖం రావాలంటే శాంతి కావాలి, మనస్సు ప్రశాంతంగా ఉండాలి. శాస్త్రం వినాలంటే మనస్సు ప్రశాంతంగా ఉండాలి. అబ్బాయి సమస్యలు, అమ్మాయి సమస్యలు, ఇంట్లో సమస్యలు, పని వాళ్ళ సమస్యలు, ఇవన్నీ మనసులో పెట్టుకుని క్లాస్కి వచ్చి అందులో 2వ అధ్యాయం వినాలంటే అయ్యే పనేనా? అందుకని చాలా మందికి మొదటి కోర్సులో అసలు అర్థం కాదు, 2వ కోర్సులో కొంచెం అర్థం అవుతుంది. ఎందుకంటే మొదటి కోర్సుకు వచ్చినప్పుడు కొంచెం టెన్షన్గా ఉంటారు, అంత ఏకాగ్రత ఉండదు. అందుకని 2వసారి చెప్తున్నాను ఇప్పుడు మళ్ళీ భగవద్గీత. ఇప్పుడు మొదటిసారి వినే వాళ్ళకి ఎంత ఏకాగ్రత ఉందో వాళ్ళకే తెలియాలి. 2వసారి వినేటప్పుడే కాస్త ఏమన్నా అర్థం అవుతుంది, ప్రశాంతత వస్తుంది. అయితే కొంతమంది మొదటిసారి వినేటప్పుడే ప్రశాంతత వస్తుంది, వాళ్ళ వాళ్ళ సంస్కారాన్ని బట్టి. అది శాంతం గనక, శాంతం ఎక్కడి నుంచి వస్తుంది? శాస్త్రం వినకుండా. శాస్త్రం వినాలి అంటే నువ్వు నిధిధ్యాసనం, శ్రవణం, మనను నిధిధ్యాసనం చేయాలి. చేస్తేనే నీకు శాంతి వస్తుంది. అవి చెయ్యాలి అంటే ఇంద్రియ మనో నిగ్రహాలు కావాలి. కనుక ఇప్పుడు మనకి ఏమిటి సాధనం? ముముక్షువుకి ఏమిటి సాధనం? ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం, అవి రెండు వదిలిపెట్టి ఏం చేసినా కూడా ప్రయోజనం లేదు. చాలా మంది అంటారు శాస్త్రాన్ని శాస్త్రం చదువుతుందా ఉంది, ఇవన్నీ ఎందుకు, నిగ్రహం ఎందుకు అంటుంటారు. అవన్నీ కుదరదు ఇక్కడ. మిగతా కాలేజీ చదువులకు అక్కర్లేదు, క్షమ అక్కర్లేదు, దమ అక్కర్లేదు. మిగతా కాలేజీ చదువులకి ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం ఎందుకండి? వాళ్ళు అడగరు. అసలు ఇంకా పోతుంది అక్కడికి పోతే, ఆ కాలేజీలకు పోతే ఇంద్రియ నిగ్రహం పోతుంది, మనో నిగ్రహం పోతుంది. ఇక్కడికి వస్తే పెరగాలి, లేకపోతే ఈ విద్య వంట పట్టదు. వాటికి కూడా కావాలి, చక్కగా ఉన్నతుడికి కావాలి అంటే, పైకి రావాలి అంటే ఆ విద్యలో కూడా కావాలి. ఆ ఏ విద్య అయినా లేకపోతే కష్టం, ఆత్మవిద్య మరీ కష్టం. తర్వాత శ్లోకం చూస్తాం. ఇంతవరకు క్రిందటి వారం చూసాం, 67వ శ్లోకం చదువుతాం.
ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి.
ఈ ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం లేకపోతే మనిషి ఎలా పతనం అవుతాడు ఎలా ఆధ్యాత్మికంగా మనిషి ఎదగలేక మనిషి పతనం అవుతాడనే విషయాన్ని ఒక ఉదాహరణ ద్వారా చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు ఏమిటా ఉదాహరణ అంటే, నీటిలో పడవ వెళుతున్నది, ఆ పడవ నడిపేవాడు జాగ్రత్తగా నడపాలి. పడవ నీరు మీద నీటిలో వెళ్ళేటప్పుడు నీరు చెలిస్తూ ఉంటుంది. ఎప్పుడు చెలించుతున్నటువంటి నీటిలో పడవ వెళ్ళడం అనేటువంటిది చాలా కష్టం. ఎందుకంటే గాలి వస్తూ ఉంటుంది, గాలి వచ్చినప్పుడు నీటి అలలు మారుతూ ఉంటాయి, వాటి ఉద్ధృతి మారుతూ ఉంటుంది. కనుక గాలి ప్రకారంగా తెరచాప కడతారు చూసారా, ఆ కట్టినప్పుడు ఈ పడవ నడిపేవాడు జాగ్రత్తగా గాలి ఎటొస్తున్నది చూసుకుంటూ నడపాలి. లేకపోతే ఆ గాలి ఏం చేస్తుందంటే ఈ పడవను బోల్తా కొట్టిస్తుంది ఆ గాలి. కనుక నీటిలో వెళ్ళేటటువంటి పడవ నడిపేవాడు ఎంతో జాగ్రత్తగా వెళ్ళాలి. ఆ గాలి అవి వచ్చి ఈ పడవని మునిగేటట్టు చేస్తుంది. ఈ ఉదాహరణ ఒకటి. మనకు తెలిసిన ఉదాహరణ చెప్తాం. ఇప్పుడు పడవ నీటిలో వెళుతుంది కానీ భూమి మీద వెళ్ళదు. స్థిరంగా ఉన్న భూమి మీద పడవ వెళ్ళలేదు. భూమి స్థిరంగా ఉన్నది కానీ పడవ భూమి మీద వెళ్ళలేదు కదా, మనకు నీటిలోనే వెళ్ళాలి. నీరు భూమిలాగా ఉండదు కదా, నీరు భూమిలాగా ఉండదు. భూమి స్థిరంగా ఉంటుంది, నీరు స్థిరం కాదు, చంచలం. చంచలం అంటే ఏమిటి, కదులుతూనే ఉంటుంది. నీరు స్థిరంగా ఉంటుందా, ఉండనే ఉండదు. మన మనస్సు కూడా అంతే, స్థిరంగా లేకపోతే భూమిలాగా నీటిలాగా ఉంటే ఏమవుతుంది, మనం ఆధ్యాత్మికంగా పడిపోతాం. అటువంటి ఉదాహరణ ఇక్కడ చెప్తున్నారు. ఇంకొక ఉదాహరణ కూడా చూద్దాం మనం. మనం ఇప్పుడంతా కార్లలో కూడా వెళ్తున్నాం, పడవల్లో ఎవరు వెళుతున్నాం, కారు అనేటువంటిది మన శరీరంతో పోల్చారు అనుకుందాం. కఠోపనిషత్తులో ఆత్మానం రథినం విధి, అక్కడ ఆయన రథం చెప్పాడు, నేను కారు చెప్తాను. ఇక్కడ మనం రథంలో కూడా వెళ్ళటం లేదు కదా. ఇప్పుడు కారు ఉంది, ఒక అతను కారులో వెళ్తున్నాడు, కారులో కూర్చున్నాడు యజమాని. కారు నడిపేవాడు స్టీరింగ్ జాగ్రత్తగా నడపాలి కదా. స్టీరింగ్ దేన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది, చక్రాలని. కింద చక్రాలు, నాలుగు చక్రాలు అని ఉన్నాయి. కుడివైపు తిప్పితే చక్రాలని కుడివైపు తిరుగుతాయి, ఎడమవైపు తిప్పితే స్టీరింగ్ చక్రాలని ఎడమవైపు తిరుగుతాయి, ఎటు తిప్పకుండా పట్టుకుంటే నేరుగా పోతాయి. కనుక చక్రాల యొక్క కదలిక ఎవరి మీద ఆధారపడింది, స్టీరింగ్ మీద. స్టీరింగ్ తిప్పడం అనేది ఎవరి మీద ఆధారపడింది, డ్రైవర్ మీద. ఈ డ్రైవర్ స్టీరింగ్ పట్టుకొని చక్రాలు తిప్పడం వీడంతా ఎక్కడ కూర్చొని ఉన్నాడు, కారులో. ఇప్పుడు కారుకి ఏమేమి ఉన్నాయి, కారుకి స్టీరింగ్ చక్రాలు డ్రైవరు ఇంతమంది ఉన్నారు. ఈ డ్రైవర్ పని ఏమిటి, యజమానుణ్ణి ఒక గమ్యానికి తీసుకెళ్లడం. యజమాని కూర్చొని ఉన్నాడు వెనకాల, కారు యజమాని, ఆయన్ని ఒక గమ్యానికి తీసుకెళ్ళాలి. వీడు సరిగ్గా తీసుకువెళ్తే ఆయన చేరతాడు, లేకపోతే పైకి వెళ్తాడు. పైకి అంటే స్వర్గానికి వెళ్ళిపోతాడు లేకపోతే. అందుకని ఈ డ్రైవరు ఎవరు పోల్చారంటే శాస్త్రంలో ఆత్మానం రథినం విద్ధి, శరీరం రథమేవత్. ఈ నడిపేవాడు బుద్ధితో సమానం, డ్రైవర్ని బుద్ధితో పోల్చారు. ఈ స్టీరింగ్ అనేది మనస్సు, చక్రాలు అనేవి ఇంద్రియాలు, కారు అనేది శరీరం. మన బుద్ధితో మన మనస్సుని జాగ్రత్తగా నడపాలి ఆ స్టీరింగ్ని. నడిపితే ఇంద్రియాలు ఎటు చక్కగా వెళ్ళాలి అనేది మనం నిర్ణయిస్తాం. ఈ శరీరాన్ని ఉపయోగించాలి. అలా ఉపయోగించకపోతే అదే కారు మనకు ప్రమాదాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈ శరీరం కూడా అంతే, చూసింది నా ఇష్టం వచ్చింది చూస్తాను, నా ఇష్టమైనది తింటాను, నాకు ఇష్టమైన చోటుకి వెళతాను, ఏదైనా చేస్తాను, ఏదైనా తింటాను, ఎలాగైనా ఉంటాను. అంటే ఎట్లా ఉంటుంది, ఎలాగైనా రోగం వస్తుంది, ఎట్లయినా నువ్వు అనుభవించాలి, ఏమైనా అవుతుంది నీకు, అంటే ఆహాహా అన్నాం. మరి ఎలాగైనా ఉంటే, ఎలాగైనా తింటే, ఎలాగైనా కావచ్చు కదా, కనుక జాగ్రత్తగా ఉండాలి అనేది మనకు ఉదాహరణ. ఈ ఉదాహరణ మనకు శాస్త్రం చెప్పబడింది కఠోపనిషత్తులో. అదేవిధంగా ఇక్కడ మరొక ఉదాహరణ కృష్ణ పరమాత్మ ఇస్తున్నది ఏమిటంటే, ఎవరి ఇంద్రియాలైతే నిగ్రహంగా ఉండవో వాళ్ళకి ప్రమాదం ఏమిటి అంటే ఇట్లా, యత్ మనః అనువిధీయతే ఇంద్రియాణం, ఇంద్రియాణం శరతాం ఇంద్రియాణం అంటే ఇంద్రియములు బయటికి వెళుతున్నాయి, కళ్ళేమో చూడాలని, అవి చూడాలి, ఇవి చూడాలి, సినిమా చూడాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలని కళ్ళు అడుగుతున్నాయి. చెప్తే చెవులే ఉంటున్నాయి, అది విందాం ఇది విందాం, నాలుకేమో అది తిందాం ఇది తిందాం, ఇట్లా అన్ని ఇంద్రియాలు ఒకటొకటి బయటికి వెళుతున్నాయి వాటి వాటి కోసం. చరతాం ఇంద్రియాణం, ఆవు మైదానంలో గడ్డి మేస్తూ ఉంటుంది, ఆవును వదిలిపెడితే ఏం చేస్తుంది, అక్కడంతా తిరుగుతుంది, అంతా తిరిగి గడ్డి మేస్తూ ఉంటుంది. ఈ ఇంద్రియాలు కూడా ఏం చేస్తుంటే తెలుసా, గడ్డి వేస్తుంటాయంటేంటి, వాటి వాటి యొక్క విషయాలకి వెళుతూ ఉంటాయి. ఆవు ఎట్లాగైతే గేదె ఆవులన్నీ కూడా గడ్డిని వేస్తూ ఉంటాయి, ఒకచోట ఉంటుంది అది, కాసేపు ఇక్కడ తింటుంది, మళ్ళీ కాసేపు అక్కడ తింటుంది, మళ్ళీ కాసేపు అక్కడికి పోతుంది, మళ్ళీ ఇంకేదో కనపడింది అని చెప్పి అక్కడ నీళ్లు తాగడానికి పోతుంది, మళ్ళీ ఇక్కడ తింటుంది. చూడండి దాన్ని వదిలిపెట్టండి, ఎట్లా పోతుంది అది, దానికి ఒక నియమం లేదు, ఇట్లాగే వెళ్ళాలి అట్లా తినాలనేది లేదు, ఎటైనా వెళుతుంది అది. మన ఇంద్రియాలు కూడా అంతే, ఎటైనా పోతూ ఉంటాయి, ఇటు చూస్తుంది కాసేపు, అటు చూస్తుంది కాసేపు, ఒకచోట. చెవులు వినడానికి కూడా రకరకాల శబ్దాలు, రకరకాల రుచులు, రకరకాల వాసనలు, రకరకాల టచ్, ఈ పువ్వు చూస్తే ఏం పువ్వు అని రాగానే ఏం ఆలోచిస్తాం, కంటికి అదే పని, ఈ పువ్వులు బాగా వాసన వస్తాయి అని అనిపిస్తుంది, వెంటనే ముక్కుకి పని, కంటికి పని, ఇలాగే ఉంటుంది మనిషికి. దీని ఏమంటారు, చరతాం ఇంద్రియాణం, ఇంద్రియాలు ఇట్లా వెళుతూ ఉన్నాయి, కళ్ళు ముక్కు ఇవన్నీ కూడా. మనస్సు ఏం చేయాలి, అట్లా ఎందుకు వెళతావు, బయటికి వెళ్ళవాకు, దైవ చింతనం చెయ్యి, మంచి పుస్తకం చదువు అంటే, లేదు సీరియల్ వస్తుంది చూసి వస్తానంటుంది, ఆ సీరియల్ చూస్తే నీకు టెన్షన్ పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది, వద్దు అంటే ఆహా కాదు కాదు, ఇది ఎప్పుడైనా చదువుకోవచ్చు, అది అయిపోతుంది మళ్ళీ అన్న, అట్లా పరిగెట్టిస్తుంది మనస్సు, అది వినాలని, అది చూడాలని. మనస్సు ఏం చేస్తుంది, ఆ కళ్ళ వెనకాలే పోతుంది, ఆ చెవులు వెనకాలే పోయి, పద నేను కూడా వస్తా చూద్దాం అంటుంది. ఈ ప్రేరేపించింది ఎవరు, ఈ కళ్ళు చెవులే, ఈ కళ్ళు చెవులే కదా ప్రేరేపించినాయి. దాని వెనకాల ఏం చేస్తుంది మనస్సు, వెళ్ళి కూర్చుంటుంది, కూర్చొని చూస్తుంది. అది ఇంద్రియాణం శరతాం మనః అనువిధీయతే, దాని వెనకాలే పోతుంది. క్లాసులో కూర్చున్నావు కదా విను అంటే, క్లాసులో కూర్చున్నాం వినాలి కదా, వినాలి, కానీ ఎక్కడో శబ్దం కాగానే ఈ చెవి ఏం చేస్తుంది, అక్కడేదో శబ్దం అయిందంగానే ఇట్లా చూస్తుంది, ఎవరు మనస్సు పోయి వెంటనే తిప్పి చూస్తుంది. ఇక్కడ గురువు గారు పాఠం చెప్తూ ఉంటే అక్కడ పిల్లి వచ్చింది అనుకో, పిల్లి వస్తే ఏం చేస్తాం, వెంటనే చూస్తాం, అంటే ఏమైంది అక్కడ అర్థం, కళ్ళు అక్కడికి పోగానే మనసు అక్కడికి పోయింది. అప్పుడు స్వామిని గారి మాటలు ఏమైపోయినాయి, ఆకాశంలో ఎగిరిపోయినాయి అన్నారు. ఇక్కడ ఉంటాం కానీ మనం వినం, అది ఐ ఆమ్ హియర్ ఐ డోంట్ హియర్ అన్నారు. అప్పుడు మనస్సు ఎక్కడుంది, వేరే చోట ఉంది. అందుకని స్వామీజీ పరమార్థానంద స్వామీజీ వారి అనుభవం చెప్తారు. ఒకసారి క్లాసులో చిన్మయానంద స్వాముల వారు పరమార్థానంద స్వామి వీరందరినీ క్యాంపుకి తీసుకెళ్ళారట ఉత్తరకాశీలో. తీసుకెళ్తే అక్కడ క్లాస్ జరుగుతున్నప్పుడు మిలిటరీ వాళ్ళందరూ వచ్చారట, అక్కడ మిలిటరీ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చి మేము కూడా కూర్చుంటామండి అని చెప్పి ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటే, వస్తున్నప్పుడు కొంతమంది అక్కడ బయట తిరుగుతుంటే బూట్లు శబ్దం అవుతుంది, వాళ్ళు బూట్లు వేసుకుంటారు కదా, బూట్లు శబ్దం అవుతుంటే వీళ్ళందరూ ఎవరో వస్తున్నారని చెప్పి చూస్తున్నారట, పిల్లలందరూ కూర్చున్న వాళ్ళు చదువుకునే వాళ్ళు. స్వామీజీ ఒక అరుపరిచారట అందరిని, అందరు ఎందుకు అటు చూస్తారు, బూట్ల శబ్దమా, మీకు కావాల్సింది శాస్త్రమా, అందరి మైండ్ సెట్ పోతుంది, ఎక్కడ ఏది శబ్దం అయినా సరే. ఒక పని నేను ఒక స్టూడెంట్కి చెప్తే, అశుచ్యాభిర ఫ్యాన్ ఆభిర అంటే అందరు తిరిగెళ్ళ మరి మెడక చెప్పలేకపోయినా కూడా తిరిగెళ్ళ మరి చూస్తారు. నీకే చెప్పింది పని కాదు కదా, ఆ ఫ్యాన్ అడ్జస్ట్ చేస్తుంది ఆ స్టూడెంట్, నీకెందుకు, నీ పని కాదు కదా అది. అయినా సరే ఆమె ఎట్లా అడ్జస్ట్ చేస్తుంది ఏమిటైనా, ఇక్కడ పాఠం చెప్తూ ఉంటే నీకు అక్కడ ఏం పని. అది ఇంద్రియాణాంహి చరతాం మనః అనువిధీయతే. ఆయన అరిచేటప్పటికి అందరికీ భయం వేసింది కా, ఇట్లాంటి ఏకాగ్రత మీరుంటే మీకు శాస్త్రం రాదు, నేను పాఠం చెప్పేటప్పుడు చీమ చిటుక్కుమన్నా సరే ఏకాగ్రత పోకూడదు, అట్లా ఉండాలి. మనం కూర్చోవడమే కష్టం, ఏకాగ్రత ఎక్కడి నుంచి వస్తుంది ముందు. మనం ప్రపంచం మనకు తెలియదు, మనం ప్రపంచానికి తెలియకూడదు, అట్లా ఉండాలి. అంతటి ఏకాగ్రత కావాలి. అలా ఉంటేనే, లేకపోతే మనస్సు ఏం చేస్తుంది, పరిగెడుతూ ఉంటుంది. ఇంటికి వెళ్ళి వస్తుంది కాసేపు, అబ్బాయి దగ్గరికి వెళ్ళి వస్తుంది కాసేపు, అమ్మాయి దగ్గరికి వెళ్ళి వస్తుంది కాసేపు. అట్లాంటి మనస్సు పనికిరాదు. అనువిధీయతే మనస్సు చరతాం ఇంద్రియాణం అనువిధీయతే. అనువిధీయతే అంటే అనుసరిస్తుంది. ఇంద్రియ నిగ్రహము లేని మనస్సు, నిగ్రహం గనక లేకపోతే ఇంద్రియాలు, ఇంద్రియాలు ఎటు వెళుతూ ఉంటే మనస్సు అటు వెళుతుంది. ఇప్పుడు శమ ఇంద్రియ నిగ్రహం ఎందుకు చేయాలి, దమ ఎందుకు అంటే మనస్సు నిగ్రహించడానికి. ఇంద్రియ నిగ్రహం లేకపోతే మనో నిగ్రహం రాదు. ఎందుకనంటే ఇంద్రియాలు నిగ్రహించకపోతే అవి పోతూ ఉంటే మనస్సు వాటి వెనకాలే పోతుంది. లేదండి, నా మనస్సు నిగ్రహంగా ఉంది అంటే ఇంద్రియాలు నిగ్రహంగా ఉంటేనే ఉంటుంది, అది లేకపోతే ఉండదు. ఎందుకనంటే శరతాం ఇంద్రియాణం మనః అనువిధీయతే. ఇంద్రియాలు బయటకు వెళుతూ ఉంటే వాటి వెనకాల మనస్సు వెళుతుంది. కనుక అలా వెళుతున్నప్పుడు ఏం చేస్తుంది అది, ప్రజ్ఞాం హరతి. ఆ మనస్సు ఈ ఆత్మని దర్శించలేదు, అది ఆత్మ జ్ఞానాన్ని పొందలేదు. ఎందుకంటే మనస్సు ఇంద్రియాల వెనకాల నిండిపోయింది కదా. ఇంకా మనస్సుకి ఆత్మని తెలుసుకునే జ్ఞానం, ప్రజ్ఞాం హరతి అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా అది వీడి బుద్ధిని హరించి బయటికి వెళ్ళిపోతుంది అని అర్థం. ప్రజ్ఞాం హరతి, హరతి అంటే హరించుతున్నది, పెడత్రోవన పెట్టుతున్నది అని అర్థం. తెలుగులో చెప్పాలంటే పెడత్రోవ, రాంగ్ వే. హరించుతున్నది ప్రజ్ఞాం, ఆత్మ అనాత్మ వివేక జ్ఞానాన్ని. ప్రజ్ఞాం అంటే ఆత్మ అనాత్మ వివేక జ్ఞానాన్ని హరించుతున్నది. అంటే ప్రశాంతమైన మనస్సులోనే ఆ ఆత్మని తెలుసుకునేటటువంటి శక్తి కలుగుతుంది ప్రశాంతమైన మనస్సులోనే. ఎట్లాగైతే అద్దం శుద్ధంగా ఉంటే కదా మన ముఖం కనపడుతుంది. అద్దం శుద్ధంగా ఉంటే దానికి ఆదర్శ తలే ప్రఖ్యే అన్నారు. ఆదర్శ తలమన్న ఆదర్శం అంటే అద్దం. ఆదర్శ తలే తల ప్రఖ్యే పశ్యతి ఆత్మానం ఆత్మని. ఎలాగైతే అద్దం శుద్ధంగా ఉన్నప్పుడు మన ముఖం కనబడుతుందో ఆదర్శం అంటే అద్దం. మనం తెలుగులో అనే ఆదర్శం కాదు, ఆదర్శం అంటే అద్దం. ఆదర్శ తలే పైన ప్రఖ్యే ఎప్పుడైతే శుభ్రంగా ఉంటుందో ఆదర్శ తల ప్రఖ్యే పశ్యతి చూస్తాడు. ఎలాగైతే తన ముఖాన్ని చూసుకుంటాడో మనస్సు కూడా అద్దంలాగా ఉంటే ఆత్మానం ఆత్మని పశ్యతి. తన ఆత్మస్వరూపాన్ని ఆత్మని అంటే శుద్ధం అద్దంలాగా ఉన్నటువంటి మనస్సునందు చూడగలుగుతాడు. చూడగలుగుతాడు అంటే తెలుసుకోగలుగుతాడు. అలా ఉండాలి మనస్సు శుద్ధంగా. అబ్బాయి గురించి దిగులు, అమ్మాయి గురించి దిగులు, ఇంటి గురించి దిగులు, అది ఇది ఉన్ని ఉండేవాడికి ప్రశాంతం ఉండదు. వాడికి మనస్సు నిగ్రహం ఉండదు, ఇంద్రియ నిగ్రహం ఉండదు, కష్టం అన్నారు. అందుకని ప్రజ్ఞాం హరతి శరతామింద్రియాణం మనః విధీయతే. కనుక మనస్సు ఇంద్రియ నిగ్రహం లేకపోతే మనో నిగ్రహం ఉండదు, మనో నిగ్రహం లేకపోతే ఆత్మ అనాత్మ వివేకం ఉండక ఆ మనిషి జ్ఞానం రాదు. అందుకని ఎంతకాలం విన్నా కూడా చాలా మందికి జ్ఞానం రానంటుంది. ఎందుకంటే ఇవి లేవు, శమ లేదు, దమ లేదు, లేకుండా శ్రవణం చేస్తే ఏం ప్రయోజనం? అన్ని కలతలు పెట్టుకొని మనస్సులో మనో నిగ్రహం లేకుండా ఏదో వింటాం. ఏదో వింటాం అంటే ఎట్లా వస్తుందండి జ్ఞానం? ఇట్లాగే వింటాం కొన్ని 10 సంవత్సరాలు, ఇంకా రాలేదే, ఇంకా రాలేదు. ఎవరు రాలేదు? అబ్బాయి అమ్మాయి అన్నారు. జ్ఞానం ఎట్లా వస్తుంది? జ్ఞానం చాలా కష్టం. అస్య ప్రజ్ఞాం హరతి, అతడి ప్రజ్ఞ హరింపబడుతున్నది. ఎలా? అంభసి నావం వాయు ఇవ. వాయు ఎట్లాగైతే పడవని హరించేస్తున్నదో, అంటే పడవని మునిగేటట్లు చేస్తున్నది. వాయు అంటే గాలి, నావం అంటే పడవని, నావహ నావౌ నావం, నావం అంటే పడవని, నౌ నావౌ నావహ నావం, నౌ అంటే పడవ, నావం అనే ద్వితీయ విభక్తి ఏకవచనం. నావం పడవ వలె, నావం ఇవ వాయు ఇవ నావం అంభసి. అంభసి అంటే నీటి ఎందు, అంభ అంటే వాటర్ నీళ్లు, అంభసి అంటే నీటి ఎందు పడవని ఎలాగైతే గాలి పక్కదోవ పట్టిస్తున్నదో, కొండలు రాళ్ళు రప్పలుంటే అటు పట్టిస్తున్నది ఏంటి అన్నాడు. ఈ పడవ నడిపేవాడు ఏం చేయాలి? జాగ్రత్తగా మళ్ళీ తిప్పాలి దాన్ని. గాలి ఎటు పోతుంటే అటు పోతానంటే ఎట్లా? ఇంద్రియాలు ఎటు పోతుంటే అటు పోతానంటే మనస్సు ఏమవుతుంది? కష్టపడుతుంది తర్వాత. కనుక గాలి ఏం చేస్తుంది? పడవని మళ్ళిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం లేని వాడికి చంచలంగా ఉంది మనస్సు, వాడి బుద్ధిని వక్రంగా పంపిస్తుంది. లేదు లేదు, భగవద్గీత క్లాస్కి వెళ్ళి తీరాలి ఇవాళ్ళే అని అంటుంది లోపల ఉన్నది. కానీ ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి? అక్కడ షాపింగ్కి వెళ్ళొద్దాం, ఇవాళ లాస్ట్ రిడక్షన్ సేలు, లాస్ట్ రిడక్షన్ సేలు, క్లాసు వచ్చే వారమైనా ఉంటుంది, రిడక్షన్ సేల్ ఉండదు కదా అంటుంది లోపల మనస్సు. ఇంద్రియాలు పంపిస్తూ పరిగెడుతూ ఉంటాయి. అడ్వర్టైజ్మెంట్ చూసినాయి కదా ఇంద్రియాలు, అది చూడంగానే మనస్సు వాడు వెనకాల పోతుంది, క్లాస్ అవుట్. స్వామిని మీరు ఇది చెప్పంగానే అవి గుర్తు వచ్చినాయి అన్నారు. గుర్తు రాకూడదు, వచ్చినాయంటే మనసు పరిగెట్టింది అని అర్థం. అంత కష్టం మనస్సు నిగ్రహించడం. కుక్క తోకని నేరుగా తేయడం ఎంత కష్టమో అంత కష్టం అన్నాడు అర్జునుడు. అడిగాడు, గాలిని బంధించినట్లే బంధించడం మనస్సును నిగ్రహించడం అంటే సుదుష్కరం అన్నాడు, చాలా కష్టం అన్నాడు. కష్టం కాదని ఎవరు చెప్పారు? కష్టం కనుకనే కదా సాధనలు కావాలి మనిషికి. అందుకని పడవని ఎట్లాగైతే గాలి ప్రక్కదోవ పట్టిస్తుందో, అదేవిధంగా ఈ ఇంద్రియాల నిగ్రహం లేకపోతే వాటికి ఇష్టం వచ్చినట్టుగా బయటికి వెళ్ళి చూస్తూ ఉంటే, ఇష్టం వచ్చిన సీరియల్, ఇష్టం వచ్చిన సినిమా, ఇష్టం వచ్చిన హోటళ్ళకి పోయి అన్ని తింటూ ఉంటే మనస్సు ఏం చేస్తుంది? బుద్ధి లేకుండా, వివేకం లేకుండా, ఆత్మనాత్మ వివేకం లేకపోవడం వలన శాస్త్రం చదవకుండా సరిగ్గా ఆత్మజ్ఞానాన్ని పొందలేదు. అంత నష్టం. తర్వాత శ్లోకం, తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితం. కనుక ఇంద్రియ నిగ్రహం చాలా ముఖ్యం అన్నారు. మనస్సుని ఒక్కే చోట ఉంచలేకపోతున్నానండి నేను అంటారు అందరు వచ్చి. ఇదే కంప్లైంట్ ప్రతి వాళ్ళు. ధ్యానం చేసేటప్పుడు మనస్సు అక్కడికి ఇట్లా ఇట్లా పోతుందండి, మనస్సుని ఎట్లా ఒకే చోట ఉంచేది, అటు ఇటు పరిగెత్తకుండా ఇది అడుగుతారు. కానీ మనస్సు అటు ఇటు పరిగెత్తడానికి కారణం ఏమిటి అనేది ఆలోచించడంలా ఎవరు? చాలా మందికి తెలియదు ఈ విషయం. మనో మనస్సును ఎట్లా నిగ్రహించాలి? ధ్యానం చేసేటప్పుడు ఒకే విషయం మీద మనస్సు ఉండేటట్టు ఏం చేయమంటారు? మనస్సు అటు ఇటు పోతున్నదేనా? ముందు ఇంద్రియాలను నిగ్రహించు. షాపింగ్ తగ్గించు. వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు మాట్లాడవాలి అనవసరంగా. అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పి అనేక విషయాల గురించి మనస్సు పోవడానికి ముందు ఇంద్రియాలని, ఉదాహరణ ఏం చెప్పాం, తాబేలులాగా కూర్మోంగాని ఇవ తాబేలు అవయవాలను ఎట్లాగైతే లోపలికి తీసుకుంటుందో మన కళ్ళు ముక్కు చెవులు అనవసరమైన విషయాలకి పోకూడదు. ఇది మనకు అనవసరం. మనం ఆధ్యాత్మిక సాధన చేసేవాళ్ళం, ముముక్షువులం, మనకెందుకు ప్రాపంచిక విషయాలు, సినిమా కబుర్లు, పొలిటికల్ కబుర్లు ఇవన్నీ మనకెందుకు, ఇరుగు పొరుగు కబుర్లన్నీ మనకెందుకు అనవసరమైన విషయాలు. అది ఆపకుండా మనస్సు ఒక చోట ఉండడం లేదండి. ముందు అవి ఆపు, పోకుండా మనస్సు తానే ఒకటేగా ఉంటుంది. ఇది చెయ్యం మనం, మనసు ఎట్లా ఉంటుంది ఏకాగ్రతగా. చాలామంది కష్టపడుతూ ఉంటారు. ముందు అనవసరంగా మాట్లాడటం తగ్గించు, అనవసరమైనవి చూడకు, అనవసరమైన వాటిని వినవారు, అనవసరమైనవి తినకు. నిగ్రహం కావాలి మనిషి. నిగ్రహం ఉన్నప్పుడు ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహానికి సహాయం చేస్తుంది. చూసారా ఎక్కడుంది సీక్రెట్? వివేక చూడామణిలో శంకరాచార్యుల వారు ఒక శ్లోకం చెప్తారు. ఆ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం. శబ్దాది పంచ అంటే మనకు ఈ శబ్ద ఇంద్రియం, రూప ఇంద్రియం ఇవన్నీ ఐదు ఉన్నాయి. శబ్దాది పంచభిరేవ పంచ, పంచ ఇంద్రియాలు ఉన్నాయి, ఐదు ఇంద్రియాలు. వాటికి తగినటువంటి శబ్ద, రూప, గంధ అవన్నీ ఉన్నాయి. కళ్ళకేమో రూపాలు ఉన్నాయి చూడటానికి, చెవులకేమో శబ్దాలు ఉన్నాయి వినడానికి, ముక్కుకేమో వాసన ఉంది చూడటానికి, నాలుకకేమో రుచి ఉన్నది చూడటానికి, చర్మానికేమో పట్టుకుంటే టచ్ మనం అనమాట స్పర్శ, ఇవన్నీ ఉన్నాయి కదా విషయాలు ఉన్నాయా. శబ్దాధిభిరేవ శబ్దాధి పంచభిరేవ పంచ అన్నాడు. అంటే శబ్ద రూప రసగంధాలన్నిటికీ ఐదైదు ఇంద్రియాలు ఉన్నాయి, ఇక్కడ వాటి వాటి వస్తువులు ఉన్నాయి. అయితే ఏమిటండి అన్నాడు. ఏమిటంటే తర్వాత లైన్లో చెప్తున్నారు, పంచత్వమాపు స్వగుణేన బద్ధాః. ఈ పంచగుణాల వల్ల ఈ కళ్ళు దాన్నే చూడాలి చూడాలి చూడాలని చెప్పి బంధింపబడుతుంది దాని చేత. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్కడు బానిసైపోతూ ఉంటాడు. ఒకడికి రుచికి బానిస అయిపోతాడు, చాక్లెట్ తింటాడు ప్రతిరోజు ఒకడు, వాడు రుచికి బానిస. ఒకడు స్పర్శకి బానిస, డల్లప్ప పరుపు మీద పడుకుంటేనే బాగుంటుందని చెప్పి వాడు స్పర్శకి బానిస. ఒకడేమో మ్యూజిక్ వింటేనే బాగుంటుంది, లేకపోతే అది వింటే బాగుంటుంది ఇది వింటే బాగుంటుంది దానికి బానిస ఒకడు. అట్లా ప్రతి మనిషికి ఒక్కొక్క బలహీనత, ఒక్కొక్క ఇంద్రియానికి అట్లా ఉంటుంది. కొంతమందికి అన్ని ఇంద్రియాలకు బలహీనత ఉంటుంది. అటు ఉదాహరణ చెప్తున్నారు ఇక్కడ, శబ్దాది పంచభిరేవ పంచ, పంచత్వమాపు స్వగుణేన బద్ధాః, కురంగ మాతంగ పతంగ మీన భృంగానర పంచ పంచభి రంచిత కిం, రంచిత కిం అన్నారు. ఈ ఉదాహరణ నాకు చాలా ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి ఈ కథ వింటూ ఉండేదాన్ని. కురంగ జింక, ఆ వేటగాడు వస్తూ ఉంటాడు. ఆ వేటగాడు ఫ్లూట్ వాయిస్తే ఈ జింక ఏం చేస్తుంది, అది విందామని పోతుందిట. శబ్ద ఇంద్రియం కురంగ, తమిళంలో కురంగ అంటే కోతి, అది కాదు ఇక్కడ కురంగ అంటే సంస్కృతంలో జింక అని అర్థం తెలుగులో. ఆ వేణుగానం, వేటగాడు వాయించే వేణుగానానికి అది ఇష్టపడి అట్లా పోతుంది. పోంగని వాడేం చేస్తాడు, వల వేస్తాడు, ప్రాణం ఖాళీ, దాన్ని కోసుకొని తింటాడు వాడు. అవునా, కురంగ శబ్ద ఇంద్రియానికి బానిసైపోయింది అది. తర్వాత రెండవది కురంగ మాతంగ, మాతంగ ఏనుగు. కురంగ మాతంగ అంటే ఏనుగు. మగ ఏం చేస్తుంది, ఆడ ఏనుగు స్పర్శ కోసం ఇష్టపడుతుంది. ఆడ ఏనుగు యొక్క స్పర్శ కావాలని కోరుకుంటుంది మగ ఏనుగు. కోరుకున్నప్పుడు ఈ ఏనుగులు పట్టేవాళ్ళు ఉంటారు చూసారా, దానికి దంతాలు ఉంటాయి మగ ఏనుగుకి. ఆ దంతాల కోసం ఏనుగును పట్టాలి అనుకున్న వాడు ఏం చేస్తాడంటే, ఒక ఆడ ఏనుగును బొమ్మ చేసి కంతకం తవి, బాగా గొయ్యి తవి, లోపల గొయ్యి ఉంటుంది, పైన మాత్రం తడికి లాంటిది పెడతాడు, పైన గడ్డి వేస్తాడు, దాని మీద బోరెడంత గడ్డి వేసి ఆడ ఏనుగుని చేసి బొమ్మని అక్కడ పెడతాడు. ఆ ఆడ ఏనుగు బొమ్మని తెలియక ఏనుగు ఏం చేస్తుంది, మగ ఏనుగు దాని దగ్గరికి వెళుతుంది దాని స్పర్శ కోసం. వెళ్ళగానే ఏమవుతుంది, ఆ కందకంలో పడిపోతుంది. అక్కడ ఏనుగు లేదు, ఏమీ లేదు నిజంగా. కానీ ఇదేం చేసింది మాతంగా, ఆ ఏనుగు స్పర్శ అనమాట, దాని స్పర్శ కోసం. రెండవ ఇంద్రియం ఏమిటి, స్పర్శ, శబ్ద స్పర్శ. శబ్దానికేమో జింక బానిస అయిపోయింది, బలి అయిపోయింది. ఫస్ట్ బానిస, తర్వాత బలి, అంటే చనిపోయిందని అర్థం. మాతంగా ఏనుగు ఏం చేస్తుంది, ఆడ స్పర్శ, ఏనుగు స్పర్శ కోసం అసలు స్పర్శను పొందాలని చెప్పి దగ్గరికి వెళ్ళింది, ఆశపడింది, బానిస అయిపోయింది, బలి అయిపోయింది, పడిపోయింది. అందరూ పట్టుకున్నారు వాళ్ళు. కురంగ మాతంగ పతంగ, పతంగ అంటే మిడత. మిడత ఏం చేస్తుంది, ఆ దీపానికి అది తినేదని చెప్పి రూపం అనమాట, కంటికి వెలుగు కనపడుతుంది కదా, ఆహా బాగుంది, ఎర్రగా ఉంది, ఇక్కడ ఏదో తినాలి తినాలని చెప్పి అక్కడికి పోతుంది పతంగం, మిడత. అక్కడికి పోయి ఏమవుతుంది, భస్మం అయిపోతుంది మిడత. పతంగ, కురంగ మాతంగ పతంగ. ఎన్ని ఇంద్రియాలైనాయి ఇప్పుడు, శబ్ద స్పర్శ రూప, మూడైనాయి. ఈ చేప పిల్లలు చూసారా, చేప, దానికి వీడేం చేస్తాడు, చేపలు పట్టేవాడు గాలం వేస్తాడు, ఎర గాలం వేస్తాడు, దానికి ఏదైనా కడతాడు, ఒక జలగ లాంటిది ఏదైనా కడతాడు దాన్ని తినడానికి. మాంసం ముక్కని కట్టి లోపల వేయంగానే ఈ చేప ఏం చేస్తుంది తెలుసా, దాన్ని తినడానికి వస్తుంది. రస ఇంద్రియం. తినడానికి వచ్చినప్పుడు దానికి ఒక మేకు ఉంటుంది, ముళ్ళులాగా ఇట్లా పెడతాడు, చిన్న ముళ్ళు, అది నాలికి గుచ్చుకొని ఆ చేప దానికి పట్టుకుంటుంది, ఇంకా బయటికి రాలేదు, చేప దాంట్లో గుచ్చుకుపోతుంది. అప్పుడు వాడేం చేస్తాడా, బరువుగా ఉండదని చెప్పి లాగుతాడు, బానిస అయిపోయింది, చనిపోయింది. కాసేపు గిలగిలగిల కొట్టుకుంటుంది, చనిపోతుంది. వాడేం చేస్తాడు, వల్ల వేసుకుంటాడు, తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి కూర చేసుకొని తింటాడు. బానిస అయిపోయింది రుచికి, బలి అయిపోయింది తర్వాత. కురంగ మాతంగ పతంగ మీనా, మీనా అంటే చేప. ఇంకా అవలేదు, ఇంకొక ఇంద్రియం ఉంది, అదేమిటి, గంధ. భృంగ, భృంగ అంటే ఈ యొక్క భ్రమర, తేనె తాగడానికి పుష్పం వాసన చూసి, ఆ రంగు వాసన చూసి, ఆ వాసనతో ఆ యొక్క గంధాన్ని పీల్చడం, గంధం కోసమే కదా ఆశపడింది అది. భృంగానర, భృంగ అంటే వండు అంటారు తమిళంలో, భ్రమరం, తుమ్మెద. ఆ తుమ్మెద ఆ గంధానికి ఆ పువ్వు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంది, తేనె తాగడం కోసం కూర్చుంటుంది, తాగుతూ ఉంటుంది పాపం, రాదుగా బయటికి, ఆహా ఎంత బాగుంది ఈ తేనె, ఈ పుష్పంలో అని చెప్పి కూర్చుంటుంది. ఇక్కడ చంద్రుడు అస్తమించాడు, సూర్యుడు అస్తమించాడు, పుష్పం మూసుకుపోయింది, గంధానికి బలై వాసు బానిసైంది, లోపలికి వెళ్ళి కూర్చుంది, బలైపోయింది, ప్రాణం పోయింది, సాయంత్రానికి మూసుకుపోయింది, ఇంక బయటికి రాలేదు. ఈ యొక్క కురంగ మాతంగ పతంగ మీనా భృంగ ఒక్కొక్క ఇంద్రియానికి బలైపోయినాయి. మనిషి నర పంచభీ అన్నాడు, ఐదు ఇంద్రియాలకి బలైపోతున్నాడు మనిషి, ఒకటి కాదు. ఒక ఇంద్రియానికి బలైపోతే బానిసైతేనే బలైపోయినారు వాళ్ళందరూ. ఐదు ఇంద్రియాలకు బానిసైపోయిన వ్యక్తి గతి ఏమిటి చెప్పండి మీరే. ఎంత చక్కటి శ్లోకం రాశారు చూడా, వివేక చూడామణిలో, కురంగ మాతంగ పతంగ మీన భృంగానర పంచభిరంచిత కిం, నరః పంచభి అంచిత, ఐదు ఇంద్రియాల చేత తినబడ్డాడు వాడు. అంచిత కిం అన్నాడు అంటే ఐదు ఇంద్రియాలు వాడిని బానిస చేసేసుకొని బలి చేసేస్తున్నాయి మనిషిని అన్నాడు. అందుకేనండి ఆత్మజ్ఞానం అందరికీ రాదు, చాలా కష్టం అన్నాడు. కిం అంచిత కిం, ఈ మనిషి గతి చెప్పాలా, ఒక్కదానికి పడి బానిసైపోతేనే వాటి గతి అట్లయింది, ఐదింటికి బానిసైన వాడి మనిషి గతి చెప్పాలా అన్నాడు. అర్థమైందా ఎంత కష్టమో? నిగ్రహించే వాళ్ళకే కష్టం, నిగ్రహించిన వాళ్ళకి ఇంకా చెప్పాలా? నిగ్రహం చేస్తున్న వాళ్ళే కష్టపడుతున్నారు నిగ్రహం చేయడానికి. ఒక బానిస గురించి చెప్పాలా? ఆల్కహాల్కి బానిసైపోయేవాడు, స్మోకింగ్కి బానిసైపోయేవాడు, తాగుడికి బానిస, ధూమపానానికి బానిస, ఆహారానికి బానిస, అన్నిటికీ బానిసే కదా. మనిషి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని త్యాగరాజు గారు కూడా ఒక పాట రాశారు, కామిని కాంచనాలు అంటారు చూసారా, బానిసైపోతాడు మనిషి. కామిని కాంచనాలు, వైన్, ఉమెన్, వెల్త్, అదేనా మూడు. వైన్ www.com అన్న ఏంటన్నా, వైన్, ఉమెన్, వెల్త్ అన్నారు. ధనం, ధన పిశాచి, ఆపోజిట్ సెక్స్. ఉమెన్ అంటే ఆపోజిట్ సెక్స్, రెండు తీసుకోవచ్చు. అక్కడ తాగుడికి బానిసైపోతాడు, స్త్రీకి బానిసైపోతాడు, ధనానికి బానిసైపోతాడు మనిషి ప్రపంచంలో. వీటి మూడిటికి బానిస కాకుండా ఉండగలిగే వాడే మనిషి అన్నాడు. వాడే మనిషి అవుతాడు, లేకపోతే పతనమైపోతాడు అన్నాడు. తర్వాత ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? తస్మాత్, అందుచేత ఐదు ఇంద్రియాల చేత బానిసైపోతే మనిషి బలైపోతాడు కనుక, తస్మాత్ మహాబాహో, నువ్వు నీ భుజాలు మాత్రం బలంగా ఉన్నాయి, మనసు ఎట్లా ఉంది, ఇంద్రియాలు ఎట్లా ఉన్నాయి అర్జున? అస్యే నిగృహీతాని సర్వశః, నీ ఇంద్రియాలని నిగ్రహించు, నీ ఇంద్రియాలని నిగ్రహించు. అస్య ఇంద్రియాణి, యస్య ఇంద్రియాణి, శ్లోకంలో తస్మాద్ యస్య, యస్య ఇంద్రియాణి, ఎవరి ఇంద్రియములైతే, ఎవని యొక్క ఇంద్రియములు సర్వశః నిగృహీతాని, అన్ని వైపుల నుంచి నిగ్రహింపబడతాయో. నాకే అలవాట్లేదండి, కొంతమంది చెప్తుంటారు నాకే అలవాట్లేదు, ఒక చిన్న అలవాటే అన్నారు. ఏమిట్రా చిన్న అలవాటు? అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఏం చేస్తారు ఆయన, కొంచెం టేస్ట్ చేస్తాట. ఏమిటా టేస్ట్ అన్నాడు? లిక్కర్, వైన్. అప్పుడప్పుడు ఏమిటి? ప్రతి వాళ్ళకు ఒక్కొక్క వీక్నెస్ అనమాట. అప్పుడప్పుడు నాకేం చెడ్డ అలవాటు లేదు, ఒక్కటే. ఏమిట్రా అంటే అప్పుడప్పుడు అబద్ధం చెప్తాను అన్నాడు. కాదు కదా, అప్పుడప్పుడు అబద్ధం చెప్తాట. ఇట్లా ప్రతి వాడు జస్టిఫై చేసుకుంటాడు, నేను అప్పుడప్పుడు చాక్లెట్ తింటానండి అన్నాడు. మంచిది కాదురా అంటే అది ఒక్కటే వీక్నెస్ ఒకటికి, ఇట్లా అనమాట, ఏదో ఒక వీక్నెస్ అప్పుడప్పుడు అన్నాడు. అప్పుడప్పుడు తర్వాత ఎప్పుడెప్పుడు అవుతుంది చివరికి. యస్య ఇంద్రియాణి సర్వశః నిగృహీతాని, అందుకని పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు ఏమంటారంటే, మన యొక్క రిలీజియన్లో అన్ని నిగ్రహం ఎక్కువ, చాలా ఆర్థడాక్స్ పీపుల్లో వాళ్ళ ఇంట్లో ఆచారాలు ఎక్కువ, మరి అన్ని సప్రెస్ చేస్తారు, వాటిని అణిచివేస్తారు అనుకుంటారు. ఇది అణిచివేయడం కాదు, అణిచివేస్తే తప్పు, సప్రెషన్ చేస్తే తప్పు. కొన్ని అణిచివేస్తే తప్పు కనుక ఏం చేయాలి? లెట్ గో ఫిలాసఫీ, ఎలా ఉంటే అలా ఉండండి, మరి అణిచవద్దు, మరి సప్రెస్ చేయవద్దు, ఎక్స్ప్రెస్ చేయన్నాడు. ఎక్స్ప్రెస్ చేస్తే మరీ ప్రాబ్లం. నీటు వస్తున్నది కొండపై నుంచి, దాని ఇష్టం వచ్చినట్టు వదిలిపెట్టినా కష్టం, బలవంతంగా ఆపినా కష్టం. ఏం చేయాలి? ఇష్టం వచ్చినట్టు వదిలిపెడితే వరదలు వస్తాయి, బలవంతంగా ఆపితే కష్టం, ఆపలేదు. అందుకని డ్యామ్ కట్టాలి, డ్యామ్ కట్టి కొంచెం 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 నీళ్లు వదలాలి. దీన్ని ఛానలైజేషన్ అంటారు, మార్గదర్శనం చేయాలి. మన కోరికలను కూడా అంతే, అణకకూడదు, బయటికి ఎక్స్ప్రెస్ చేయకూడదు. కోరికలంటే మనకు అవి ధార్మికం కానటువంటి వాటిని సరి అయిన పద్ధతిలో మనం నడిపించాలే కానీ అణచకూడదు ఎప్పుడు కూడా. కోపం ఉన్నది, కోపం అణుచుకోకూడదు, ఎక్స్ప్రెస్ చేయకూడదు. ఏం చేయాలి? దాన్ని ఎట్లా మార్గం, అవతల మార్గాన్ని తీసుకెళ్లాలో దానికి ట్రైనింగ్ ఇవ్వాలి మనం. అణిచిన లోపల అలసలు వస్తుంది, ఎక్స్ప్రెస్ చేస్తే కప్పులు పగిలిపోతాయి, అన్ని పగిలిపోతాయి, ఇంట్లో వస్తువులన్నీ కూడా. కనుక ఎక్స్ప్రెస్ చేయకూడదు, లోపల పెట్టుకుంటేనేమో అలసర వస్తుందంటారు, ఏం చేయమంటారు అన్నారు. మధ్యలో మెడకాయ దగ్గర పెట్టుకుంటారు. అట్లని కాదు, కాస్త ప్రశాంతంగా ఉండు, భజన చెయ్యి, దైవ ప్రార్థన చెయ్యి, అట్లా ఛానల్ అయితే డ్యామ్ కట్టి నీళ్లు వదిలిపెట్టినట్టు అనమాట అది. అంతేగాని మన రిలీజియన్ ఎందుకు తెలుసా, ఇప్పుడు ఇంద్రియాలను నిగ్రహించడానికి పెట్టింది అది, పెట్టాలి ఆచారాలన్నీ కూడా దానికోసం అన్నారు. యస్య ఇంద్రియాణి నిగృహీతాని సర్వశః తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత భవతి, అతని జ్ఞానం మాత్రమే ప్రతిష్ఠితంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. ప్రతిష్ఠిత అంటే స్థిరమైనది అవుతుంది. ఎవడి యొక్క ఇంద్రియాలైతే నిగ్రహంగా ఉంటాయో అతని యొక్క జ్ఞానమే స్థిరంగా ఉంటుంది అన్నారు. ఇంతటితో ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం ఇవన్నీ సాధనాలుగా చెప్పిన తర్వాత మళ్ళీ స్థితప్రజ్ఞుడి లక్షణాలకు వస్తున్నారు. ఇప్పుడు మనకేమిటి ముఖ్యంగా హైలైట్ చేసింది కృష్ణ పరమాత్మ, నాయన ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహాన్ని బాగా ముఖ్యంగా నువ్వు ఆచరించవలసినవి అని చెప్పేశారు సాధనాలు. మళ్ళీ లక్షణాలకు వస్తున్నారు. యానిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సానిషా పశ్యతో మునే. ఇప్పుడు జ్ఞాని యొక్క వ్యవహారం ఎలా ఉంటుంది, జ్ఞాని ఎలా చూస్తాడు ప్రపంచాన్ని, అతని దృష్టి ఏమిటి, అజ్ఞాని యొక్క దృష్టి ఎట్లా ఉంటుంది, పోలుస్తున్నారు పోలిక. ఈ పోలిక చెప్పడానికి ముందు ఆయన ఒక ఉదాహరణ ఇస్తున్నారు కృష్ణ పరమాత్మ. ఆ ఉదాహరణకు ముందు నేను ఒక ఉదాహరణ ఇస్తాను. ఆ ఉదాహరణ చూసిన తర్వాత మనం ఆయన చెప్పిన ఉదాహరణకి వెళ్తాం. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, భార్య భర్తే ఉన్నారనుకో, టీవీ చూస్తున్నారు. టీవీ చూస్తుంటే ఒక వ్యక్తి ఏమో స్క్రీన్ గుర్తు పెట్టుకొని టీవీ చూస్తున్నాడు, ప్రోగ్రామ్ చూస్తున్నాడు. ఒక వ్యక్తి ఏమో స్క్రీన్ ని మర్చిపోయి ఆ టీవీలో సీరియల్నే చూస్తున్నాడు, సీరియల్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ అందులోనే చూస్తున్నాడు. చూస్తూ ఉంటే అందులో లీనమైపోయినాడు, స్క్రీన్ మర్చిపోయినాడు ఈ వ్యక్తి. ఇంకొక వ్యక్తి, ఇదంతా డ్రామాయే కదా, స్క్రీనే కదా సత్యం, ఇదంతా డ్రామాయే కదా, ఇదంతా నిజం కాదు కదా అని ఆనందిస్తున్నాడు. ఏది జరుగుతున్నా కూడా ఆనందిస్తున్నాడు. కానీ ఈ వ్యక్తి ఏమైపోయినాడు, అందులో తాదాత్మ్యం చెంది ఒకటైపోయి ఆ హీరో వచ్చి యుద్ధం చేస్తున్నాడు విలన్తో. చేస్తూ ఉంటే ఇక్కడి నుంచి ఆ విలన్ వచ్చి హీరోయిన్ కొడుతున్నాడు, హీరోయిన్ ఇక్కడ కూర్చో చూసేవాడు లేదు. ఏయ్ అట్లా కదరా, ఇట్లా కొట్టరు, ఇక్కడ కొట్టరు అని ఇక్కడ వీడు చూస్తున్నాడు ఈ రెండో వ్యక్తి. అంటే తాదాత్మ్యం చెంది వీడు సలహా ఇస్తున్నాడు ఆ హీరోకి ఎట్లా కొట్టాలి విలన్ అని. అదంతా నిజంగా జరుగుతున్నదా, హీరో లేడు, హీరోయిన్ లేదు, విలను లేడు నిజంగా. నీకెందుకు అంతం ఇదంటే, అమ్మో నేను నిజంగా జరుగుతుందనే అనుకున్నాడు. అంటే అంత లీనమైపోయినాడు అందులో, అది స్క్రీను మీద ఒక వెలుగు నీడే అని చెప్పి మర్చిపోయినాడు. కానీ ఇక్కడున్న వ్యక్తి చూస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, స్క్రీన్ మీద ఇవన్నీ కనపడుతున్న బొమ్మలే కదా అనుకున్నాడు. ఏం చలనం లేదు మనిషిలో. కానీ ఈ వ్యక్తి సగం లేచి నిలబడతాడు, కూర్చుంటాడు, లేస్తాడు, కూర్చుంటాడు, కష్టపడుతున్నాడు. అదే విధంగా ఒక జ్ఞాని ఒక అజ్ఞాని. కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు జ్ఞాని ఇలా ఉంటాడు, అజ్ఞాని ఇలా ఉంటాడని పోలుస్తున్నారు. ఆ పోలిక ఎటు పోలుస్తున్నారంటే జ్ఞానిని మనిషితో పోలుస్తున్నారు ఇక్కడ, అజ్ఞానిని గుడ్ల గుబతో పోలుస్తున్నారు. అజ్ఞానినేమో గుడ్ల గుబతో పోలుస్తారు, మనిషినేమో జ్ఞానితో పోలుస్తున్నారు. మూడు స్టెప్స్ రాసుకోవాలి మీరు. జ్ఞానిని మనిషితో పోలుస్తున్నారు, అజ్ఞానిని గుడ్ల గుబతో పోలుస్తున్నారు, నెంబర్ వన్. రెండవ విషయం ఏం చెప్తున్నారు కృష్ణ పరమాత్మ, రాత్రి పగలు ద్వైతాన్ని రాత్రితో పోలుస్తున్నారు. రాత్రిని ద్వైతానికి ఉదాహరణగా తీసుకున్నారు. రాత్రి అంటే తెలుసు కదా, నైట్. రాత్రిని ద్వైతానికి ఉదాహరణగా అంటే ద్వైతాన్ని రాత్రితో పోల్చారు, అద్వైతాన్ని పగలుతో పోల్చారు. రెండవ ఉదాహరణ అద్వైతాన్ని పగలుతో పోల్చారు. మూడవ మెట్టు ఏంటి అర్థం చేసుకోవాలంటే రాత్రిని లేక అజ్ఞానాన్ని రాత్రితో పోల్చారు. మూడవ మెట్టులో ఇందాక రాత్రిని ఏం చెప్పాం, ద్వైతంతో. మూడవ మెట్టులో ఏం రాసుకోవాలంటే రాత్రిని అజ్ఞానంతో పోల్చారు, పగటిని ఇక్కడ అద్వైతంతో పోల్చారు. ఇందాకేమో జ్ఞానంతో పోల్చారని చెప్పాను, పగటిని జ్ఞానంతో పోల్చారు మూడవ మెట్టులో. రెండవ మెట్టులో ద్వైతం అద్వైతం, రాత్రి పగలు. మూడవ మెట్టులో రాత్రి పగల్ని అజ్ఞానం జ్ఞానంతో పోల్చారు. ఏది జ్ఞానం ఏది అజ్ఞానం? రాత్రి అజ్ఞానం, పగలు జ్ఞానం. రాత్రి ద్వైతం, పగలు అద్వైతం. పోలిక, జ్ఞాని మనిషితో పోల్చారు, అజ్ఞానిని గుడ్లగొబ్బతో పోల్చారు. ఇప్పుడు ఈ మూడు మెట్లు రెడీగా పెట్టుకుంటే వచ్చే వారం ఈ విషయం గురించి చెప్తాను. ఏం చెప్తారు కృష్ణ పరమాత్మ? దీన్ని గ్రంథి శ్లోకం అంటారు. ఇది అర్థమైతే వేదాంతం అంతా అర్థమైనట్టు. నాసతో విద్యతే భావ లాంటిదే ఇది కూడా. అక్కడ 16, ఇక్కడ 69. అదే విధంగా ఇక్కడ చాలా గంభీరమైనటువంటి శ్లోకం వచ్చే వారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.